క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మరికొన్ని విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నామండి. ఎవరైతే ఈ ప్రకృతి పురుషుల గుణములతో సహా తెలిసిన వారై విజ్ఞులై ఉంటున్నారో, ఏవం వేత్తి పురుషం ప్రకృతించ, వారు ఎక్కడ ఉన్నా వారు ఈ ప్రకృతికి అతీతులై కేవల ఆత్మానంద స్వరూపులై ఉంటారు. మనందరికీ కూడానండి ఇది జీవాత్మ స్వరూపం కదండి. మనకు ఇంకో స్వరూపము మన చేత చూడబడుచున్నటువంటి సర్వమునందు అంతర్యామి అయినటువంటి ఒక స్వరూపం ఉందండి. స్వప్న ద్రష్టకు స్వప్నంలో కనపడేటువంటి సర్వ జీవులలో తానే తన చైతన్య చమత్కారం చేత నిండి ఉన్నట్టుగా మనలో ప్రతి ఒక్కరికి అంతా నిండి అంతయు తానైనటువంటి ఒక పరస్వరూపం ఉందండి. అది పరమాత్మ దర్శనం. అటువంటి మనం ఎంతసేపు జీవాత్మను ఒక దేహాన్ని చూసుకుంటున్నాం, దానిని కూడా దాటిపోతే మన యొక్క సర్వభూతములను తానై సర్వసాక్షి అనగా వేరై ఉన్నటువంటి స్వరూపం అనుభవం అవుతుంది ఆ పరమాత్మతత్వం. ఈ జగత్తంతా మన ప్రకృతి స్వరూపమై దీనికి ఆవల ఉన్న పురుష స్వరూపం అవుతాం. సర్వే సర్వత్రా వేంచేసి ఉన్న తత్వమే మనమవుతాం. అవతారమూర్తులు సర్వము తమ స్వరూపంగా దర్శనం చేసి ఆస్వాదిస్తూ ఉంటారండి. మనం కూడా అక్కడికి వెళ్తున్నామండి. అటువంటి దర్శనము సర్వము నా రూపమే, మమాత్మ సర్వభూతాత్మ అన్నటువంటి అనుభూతి అండి. అది పరంజ్యోతి దర్శనం, పరమాత్మ దర్శనం, పురుషోత్తమ దర్శనం, పురుషోత్తమ యోగం అంటున్నారండి. అటువంటి పరమాత్మ తత్వము ఎరుగుటకు మనం అందరం అర్హులము. దానికి మార్గం చెప్తూ వచ్చారు. ధ్యానేన ధ్యాన మార్గంలో కొంతమంది దానిని దర్శిస్తున్నారయ్యా. తమ ఆత్మతత్వాన్ని, సర్వము తానైనటువంటి తత్వాన్ని, జీవాత్మతత్వం కాదండి పరమాత్మతత్వాన్ని దర్శిస్తున్నారు. కొందరు భక్తి యోగంతో అవి దర్శిస్తున్నారు, కొందరు సాంఖ్యయోగ మార్గంలో అది అనుభూతం చేసుకుంటున్నారు, మరికొందరు ఈ మూడు మార్గాలు ఒకవేళ వాళ్ళకి సాధ్యపడకపోయినా శృతం వినటం చేత అది పొందుతున్నారు, మరికొందరు గురు ఉపాసన ఇటువంటి ఉపాసనల చేత పొందుతున్నారు. వీరందరూ కూడా మృత్యు తరంతి, మృత్యుం అతి తరంతి, మృత్యువు అనే స్టేజ్ దాటిపోతున్నారు. మనం జీవాత్మగా ఉన్నంత వరకు, నేను ఒక దేహమును అని ఉన్నంత వరకు అనే పరిమితత్వం మన స్వరూపంపై ఆపాదించుకున్నంత వరకు మృత్యువు తప్పదండి. దేహం వస్తోంది పోతోంది. ఎప్పుడైతే ఈ జీవాత్మ తత్వాన్ని దాటిపోయి సర్వత్రా వేయించేసిన పరమాత్మ తత్వంతో మమేకమవుతాం చూడండి, అటువంటి స్థితిలో మృత్యువు అనే స్థితిని దాటిపోతుంటాం. మృత్యుం అతి తరంతితే శృతి పరాయణ అని చెప్పుకుంటూ వచ్చారు కదండి. ఇప్పుడు
యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం,
ఈ సృష్టిలో ఎక్కడైనా సరే ఏ స్థావర జంగమం కనపడుతోందో, కించితైనా కూడా ఒక దోమైనా ఒక రాయి అయినా ఒక కొండైనా స్థావరము జంగమం, కదులున్నది కదలనిది రెండు రకాలు ఉన్నాయి కదండి. జీవులందరూ కదులుతున్నారు, రాళ్ళు రప్పలు కదలట్లా. అయితే ఎక్కడ ఏ ఉనికి కనబడుతున్నా అక్కడ ఒకే కాంబినేషన్ ఉందయ్యా. అదేంటంటే
క్షేత్రయజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ.
క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్సెస్,
పురుషుడు ప్రకృతి, ఈ రెండు కాంబినేషన్ అయ్యా ఎక్కడైనా సరే, అది బ్రహ్మ కావచ్చు, ఇందుల వారు కావచ్చు, మరొకరు కావచ్చు, సప్తఋషులు కావచ్చు, ఎవరైనా సరే, సృష్టి అంతా రెండే ఉన్నది, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఈ రెండు కాంబినేషనే ఏమండి, రాయిలో కూడా ఎక్స్పీరియన్సర్ క్షేత్రజ్ఞుడు, ఇది నా క్షేత్రము అని తెలుసుకునేవాడు క్షేత్రము. ఈ రెండు కాంబినేషన్ రాయి కూడా ఉంటుంది కదా, పరమ జడస్థితిలో ఉంది కదా ఒక రాయి, ఆ రాయిలో కూడా క్షేత్రజ్ఞుడు క్షేత్రము అనేది ఉంటుందా అనే దాని మీద కొంత చర్చ జరిగిందండి. ఒక జీవుడు ఉన్నాడు అనుకోండి, జీవుల్లో క్షేత్రజ్ఞుడు క్షేత్రము తెలుసుకునివాడు తెలియబడున్నది అనేది ఉంటుంది అంటే మనం అంగీకరిస్తాం. అదే ఒక రాయిని తీసుకొచ్చి ఈ రాయి కూడా స్వామి ఏమంటున్నారు, ఈ సృష్టిలో ఉనికి గల ప్రతి వస్తువు అది జడం కావచ్చు చేతనం కావచ్చు క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ, అక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసి ఉన్నారయ్యా, అంటే జడమైన వస్తువులో కూడా కలిసి ఉన్నారు అని చెప్తున్నారు. మరి జడమైనటువంటి ఒక రాయిలో తెలుసుకునివాడు తెలియబడున్నది అని కలిసి ఉన్నాయా, క్షేత్రజ్ఞుడు క్షేత్రం అంటే ఏమిటండి, తెలుసుకునివాడు తెలియబడున్నది, కదిలించువాడు కదలున్నది, ఈ రెండు యొక్క కాంబినేషనే కదండి. ఈ రెండు కాంబినేషను ఒక జీవుల్లో ఉన్నాయంటే మనం ఒప్పుకుంటున్నాం, కానీ ఒక రాయిలో ఉంటుందా అనే చిన్న క్వశ్చన్కి పెద్దలు ఎలా ఆన్సర్ ఇచ్చారంటే, ఇప్పుడు నేను కదిలే మానవుణ్ణి కదండి, దేహం కలవాడిని, కదులుతున్నటువంటి దేహం కలవాడిని, ఒక రాయో అది కదలటల్లా జడము అంటున్నాం మనం లౌకికంగా. ఇప్పుడు నా దగ్గర రెండు వస్తువులు, ఐఎమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ, ఒకటి తెలుసుకునివాడు తెలియబడున్నది, స్వామి చెప్పుకుంటూ వస్తున్నారు కదా క్షేత్రజ్ఞుడు క్షేత్రము, ఈ రెండు కాంబినేషన్ కదండి. ఇప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నా, జాగృతిలో ఉన్నప్పుడు తెలుసుకునివాడు తెలియబడున్నది అనేవి రెండు ఉన్నాయని అనుభూతం అవుతోంది, కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెలుసుకునివాడు తెలియబడున్నది ఈ రెండు కాంబినేషన్ ఉందని మనం అనుభూతం అవుతోందా అండి, అవటల్లా, కానీ ఆ రెండు ఉన్నాయి. ఆ విధంగానే స్థావరము జంగము ఏదైనా సరే, అంటే కదలు స్థిరంగా ఉండేది కదులుచున్నది అన్నిటిలో కూడా ఈ సృష్టిలో కించిత్ యావత్ సంజాయతే, ఉన్నవన్నిటికీ కూడా వాటి కాంబినేషన్ ఏంటి, క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్, ఈ రెండు కాంబినేషన్ అయినాయా అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా అంతకుముందే మనకు ఒక వాక్యం చెప్పారండి, క్షేత్రజ్ఞం చాపి మాం విధి సర్వక్షేత్రేషు భరత, సర్వక్షేత్రములలోని తెలుసుకునివాడు క్షేత్రజ్ఞుడు నేనేనయా. ఇప్పుడు చూడండి, మనము ఈ దేహంలో ఉండి తెలుసుకునేవాడు అనే స్థితి నుంచి, అంటే ఇహస్థితి నుంచి జీవస్థితి నుంచి, ఈ జీవుడు శివుడు అవ్వాలండి, నరుడు నారాయణుడు అవ్వాలి, ఒక దేహంలో ఉండి తెలుసుకునేవాడు అనే స్థితిలోంచి సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం మాం, సర్వక్షేత్రములలోని క్షేత్రజ్ఞుడు నా ఆత్మస్వరూపమే అనేటువంటి ఆస్వాదనకి మనం వెళ్ళాలి అనేది తత్వశాస్త్రం యొక్క పరాకాష్ఠ ఉద్దేశం అండి. ఇప్పుడు ఈ పరమాత్మ పరమేశ్వరుడు అని కూడా అంటారండి, ఆ పరమేశ్వర తత్వం చెప్తున్నారండి. అటువంటి పరమేశ్వరుడు పరమాత్మ కొందరు జీవుల్లో అధికంగానూ కొందరు జీవుల్లో తక్కువగానూ ఉంటారండి. అన్ని ఇళ్లలో ఎలక్ట్రిసిటీ ఒకే రూపంగా ఉంటుంది కదా, అన్ని చోట్ల గాలి ఒకే రూపంగా ఉంటుంది కదా, అన్ని ఇళ్లలో అగ్ని ఒకే రూపంగా ఉంటుంది కదా, అట్లాగే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్సు అవినశ్యంతం ఎపశ్యతి సపశ్యతి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం సర్వజీవరాశులలో క్షేత్రమునకు క్షేత్రజ్ఞుడై సమముగా వేంచేసి ఉన్నారండి. ఆ బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోక్తాహ అన్ని దేహాల్లో కూడా పరమాత్మ సమం సర్వేషు భూతేషు సర్వ జీవరాశుల్లోనూ సమస్వరూపుడై ఉన్నారు. అంతేగాని ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువ లేరండి. అన్ని జీవరాశుల్లో పరమాత్మ సమస్వరూపుడై వేంచేసి ఉన్నారు. ఇక ఇక్కడ ఆ పరతత్వము పరమాత్మ ఈ దేహాలు నశించవచ్చుగాక అన్ని దేహాలలోని పరమాత్మ నాశనము కారు, మార్పు చేర్పులు చెందరు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్సు దేహములు నశిస్తున్నప్పటికీ అవినశ్యంతం ఏదైతే నాశనము లేనిదై ఉన్నదో సర్వదేహాలలో వేంచేసి ఉన్నటువంటి పరమేశ్వరుడు దేహములు నశించవచ్చుగాక కానీ పరమేశ్వర తత్వం యథాతథమై ఉంటుంది అని ఎవరైతే గమనిస్తారో ఎపశ్యతి సపశ్యతి వారు సత్యమును చూస్తున్నట్టు. ఒక సినిమా తీస్తున్నామండి, ఆ సినిమా తీయటం అయిపోయింది, లాస్ట్ డే వచ్చింది, హీరో హీరోయిన్లు అందరూ లాస్ట్ సీన్లు యాక్ట్ చేసేసారు. సినిమా తీయటం అయిపోయింది కాబట్టి ప్రపంచంలో సినిమాలు అయిపోయినాయి అనేది ఏమైనా ఉంటుందా? లేదు కదా, ఇంకోళ్ళు ఇంకో సినిమా తీస్తారు. అంతేగాని సినిమా అనే కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అందుకని ఒక చోటుతో ఎండ్ అవ్వదు. ఒక బోర్ ఉందనుకోండి, అందులో గాలి రిలీజ్ చేస్తే గాలి లేకుండా పోతుందా? లేదు కదా, గాలి ఎప్పటికీ ఉంటుంది. అదేవిధంగా దేహములు నశించినప్పటికీ సర్వదేహములలోని అంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడు పరం ఈశ్వరుడు ఆయన నా వినశ్యంతి మార్పు చేర్పులు లేక నాశనము ఇత్యాదులు లేని వారై ఉండి ఉన్నారు. ఇక నశించేదే ఉంది దేహాలు మాత్రమే. ఎవరైతే తమ ఇహస్వరూపం నుంచి సర్వే సర్వత్రా స్థానమై వేంచేసి ఉన్న పరస్వరూపం ఆస్వాదిస్తారో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి అన్న స్థితిని మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ పూలదండలో ధారంలాగా నేను సర్వ జీవరాశుల అంతర్యామినై వేంచేసి ఉన్నాను అని కృష్ణ పరమాత్మ అనలేదండి. అలా మన ఆత్మస్వరూపము మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మ సర్వజీవులలోని ఆత్మ కూడా అయి ఉన్నది అన్నటువంటి ఆస్వాదనకు వచ్చిన వారికి దేహాలు నశిస్తున్నాయి కానీ సర్వమునందు సమంగా వేంచేసి ఉన్న ఆత్మ నా వినశ్యతి, ఆ ఆత్మస్వరూపమునే నేను కానీ ఈ దేహస్వరూపము కాదు అనేటువంటి ఒక ఆనంద అద్వితీయ ఆనంద స్థితికి వెళ్తాడండి. సమం పశ్యన్హి సర్వత్రా సమవస్థితం ఈశ్వరం. ఎవరైతే సర్వే సర్వత్రా సమంగా వేంచేసి ఉన్నటువంటి పరమాత్మను దర్శిస్తూ ఉంటారో, అన్ని జీవులలో ఆ పరమాత్మను దర్శిస్తూ ఉంటారో, అన్ని జీవులుగా ఆ పరతత్వమే ఎవరికి అనుభూతం అవుతూ వస్తుందో వారికి సమవస్థితం ఈశ్వరం, సర్వ జీవరాశులలో ఒకే పరమాత్మ ఎవరికైతే అనుభూతం అవుతూ ఉంటుందో మనం అక్కడికి వెళ్ళాలండి. మనం చూచే అందరిలోనూ ఏకైక పరమాత్మ మనకు అనుభూతం కావాలి. అన్ని రూపాలలోనే కాదు, అన్ని రూపాలుగా ఉన్నది మనం ఉపాసించే పరమశివుడే. శివాత్ పరతరం నాస్తి అని శివతత్వం చెప్పటం లేదండి. సర్వం శివమేవ, శివతత్వమే ఇదంతా. అని చెప్పినట్లుగా సర్వము ఆ శివమయముగా శివస్వరూపంగా సర్వ జీవరాశులలో సమంగా పరమశివుడు లేక పరమాత్మ లేక పరతత్వము సర్వదా వేంచేసి ఈ దేహముల నాశనమునకు సంబంధించనిదై ఉంది ఉన్నది అని ఎవరైతే గమనిస్తారో నా హినస్తి ఆత్మన్ ఆత్మానం అటువంటి వాడుండి తనను తాను బాధించుకోడట ఆత్మానం మిగతా వాళ్ళండి ఎవరైతే నేను ఒక జీవుడు అనుకుంటారో వారు ఈ ఆ పరిమితత్వం చేత తమ యొక్క ఆత్మస్వరూపాన్ని తమ స్వస్వరూపాన్ని తమని తామే బాధించుకుంటూ ఉంటారు ఎవరైతే సర్వే సర్వత్రా నాశనరహితమై ఏకమై అఖండమై ఉన్న పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో అది నా ఆత్మస్వరూపం కానీ ఒక పరిమితమైన జీవాత్మ పరిమితుడను కాను అని ఎవరు అవగాహనతో దర్శిస్తారో ఈ అధ్యాయం ఒక ఉద్దేశం అదండి ఎక్కడికి తీసుకువెళ్తుంది మనకు కనబడుతున్న సర్వ జీవరాశుల్లో మనం సర్వదా వేయించేసి ఉన్నాం దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కళలో 10 మంది కనిపిస్తే ఆ 10 మంది యొక్క స్వరూపం మనమే కదా అదేవిధంగా ఇక్కడ సర్వ జీవరాశుల్లో ఉన్నటువంటి దేహాలు నశిస్తున్నప్పటికీ నశించినటువంటి స్వస్వరూపం ఎవరైతే ఆస్వాదిస్తారో వారు ఇక తమ ఆత్మస్వరూపాన్ని తమ స్వరూపాన్ని తాము బాధించని వారై ఉంటారు నా హినశ్చత్తి తతో యాతి పరాంగతి అటువాడు ఎక్కడికి వెళ్తాడట ఇహం గతి నుంచి పరాంగతికి వెళ్తాడట అంటే సర్వము తానై ఆస్వాదిస్తాడండి ఈ దేహాలు వస్తూ ఉండొచ్చు పోతూ ఉండొచ్చు అతని అనుభూతి అనుభవము ఎక్కడక చెదరదండి అతను ఎక్కడ ఉన్నా కూడా సర్వము తానై ఆస్వాదిస్తూ ఉంటాడు అవతారమూర్తుల యొక్క స్టేట్మెంట్ అదే కదండి అక్కడికి తీసుకెళ్తున్నాండి ఈ యొక్క అధ్యాయం అన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్ని దేహాల్లో ఏ పరమాత్మ ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపము నేను కానీ ఇది నేను కాదు యా బ్రహ్మాది పిపీలి కాంత తనుషు ప్రోక్తాహ జగత్ సాక్షిణ ఒకప్పుడు చెప్పుకున్నామండి ఒక సందర్భంలో మళ్ళీ చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి శంకరాచార్యులు వారు ఏమని అర్థం చేసుకున్నారు తన స్వరూపాన్ని బ్రహ్మదేవుల్లో ఒక సాక్షి ఉన్నారు పరమాత్మ ఆ పరతత్వము బ్రహ్మదేవుల్లో ఉండి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారు సృష్టిలన్నీ సృష్టిస్తున్నారు మళ్ళీ వీటిని అన్ని స్థితింపజేస్తున్నారు లయింపజేసేస్తున్నారు ఒక పురుగులో కూడా పరమాత్మ ఉన్నారు ఒక సాక్షితత్వం ఉంది ఆ సాక్షితత్వం ఏం చేస్తోంది పురుగులో నా పిల్లలు ఎక్కడ నాకు ఆహారం ఎక్కడ అని వెతుకుతోంది బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు బ్రహ్మాండాలే సృష్టిస్తున్నాడు 14 లోకాలు సృష్టిస్తున్నారు వారిలో ఉన్న సాక్షి వీరిలో ఉన్న సాక్షి ఒక సాక్షి సర్వ జీవులలోని సాక్షి ఒకడే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోక్త జగత్ సాక్షిణ సైవాహం నేను అదయ్యా అని శంకరాచార్యులు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు నా చదృశ్యం అస్తి ఎవరైతే ఈ క్షేత్రజ్ఞ విభాగ విశేషాలు అర్థం చేసుకుని సర్వక్షేత్రములలోనూ ఒకే పరమాత్మ వేంచేసి ఉన్నారు ఈ క్షేత్రంలో కూడా ఇతని ఎక్సెప్షన్ ఇవ్వకూడదు నాది అనుకుంటున్న నా దేహంతో సహా సర్వక్షేత్రాల్లో అఖండ పరమాత్మ సర్వదా వేంచేసి ఉన్నారు అని అనుకున్నవాడు సర్వ బాధల నుంచి విముక్తుడవుతాడండి అదొక్కటే దోవ లేదా తనను తాను బాధించుకుంటూనే ఉంటాడు అంటే ఈ జన్మలతో కర్మలతో వ్యవహారాలతో ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః దానికి ఒక మార్గం చెప్తున్నారండి ఈ ప్రపంచంలో అనేక సందర్భాలు వస్తున్నాయి ఈ సందర్భాల్లో మనకి ఏవేమి తటస్థపడుతున్నాయి మనకు నచ్చిన వాళ్ళు ఉంటున్నారు మనకు నచ్చని వాళ్ళు ఉంటున్నారు మనకు మంచివాళ్ళు అని మనం అనుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు చిచి వాళ్ళని నమ్మకూడదురా అనుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు వీళ్ళు కన్నింగ్ ఫెలోస్ అని కొంతమందిని అనుకుంటున్నాం కొంతమంది మీనింగ్లెస్ ఫెలోస్ అనుకుంటున్నాం కొంతమందిని ఫూల్స్ అంటున్నాం కొంతమంది జ్ఞానులు అంటున్నాం కొంతమంది అజ్ఞానులు అంటున్నాం ఈ వెరైటీస్ అన్నీ మనం చూస్తున్నాం అయితే ఎందుకని అంటున్నాం వారి వారి ప్రవర్తనలు మానసిక వికాసాలు వాళ్ళ యొక్క జ్ఞానాలని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ అంటున్నాం ఇవన్నీ అండి ఏ విధంగా మనం నాటకం వేస్తున్నప్పుడు పాత్రల్లో పాత్రల మధ్యలో జరిగే వ్యవహారం ఎటువంటిదో ఒక నాటకంలో ఇద్దరు వేస్తున్నప్పుడు అవతల వాడి ఆ పాత్ర మీద మన అభిప్రాయం మన పాత్ర మీద ఆయన అభిప్రాయం అంటే ఆ నాటకంలోదే కదా అలాగే ఈ ప్రపంచంలో మనం ఇతరుల జీవుల మీద మనకుండే అభిప్రాయాలు, ఇతర జీవులు మన మీద ఉండే అభిప్రాయాలు, ఇవన్నీ జగన్ నాటకంలోని భాగమే కానీ ఇది సత్యం కాదు. నాటకంలో సత్యమే ఉంది, అందుకని ఇవి ప్రకృతిలోవి అంటారు. సో ఈ ప్రపంచంలో జరిగేవన్నీ ఎందులో జరుగుతున్నాయి? సృష్టి, స్థితి, లయ, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు దగ్గర నుంచి అంతా కూడా ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః. అందరి యొక్క కార్యక్రమాలు కూడా ప్రకృతిలో జరుగుతున్నాయి, స్వభావంలో జరుగుతున్నాయి. అంతేగాని ఆత్మలో కాదు. ఆత్మ ఎప్పుడు నిర్విషయమై, అతీతమై, అఖండమై, అపరమేయమై, నిత్యమై ఉన్నది మనందరి ఆత్మ. మనకు నీ దగ్గర ఒక ఆత్మ, నా దగ్గర ఆత్మ లేదు. అఖండమైన ఒక ఆత్మే ఉంది. ఒకే గాలి అన్ని చోట్ల ఉన్నట్టుగా ఒకే ఆత్మ అన్ని చోట్ల వేంచేసి ఉన్నది. ఆ ఆత్మ మనం. అంతేగాని ఒక వ్యక్తిగత వ్యష్టి స్వరూప ఆత్మ పరిమితులం కాదు మనం. ఈ ప్రపంచంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా, ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమాలో జరిగే సంఘటనలన్నీ కూడా సినిమా అనే దానిలోవే కదా, ఆ కథలోవే కదా, అంత కల్పనే కదా. జగత్తులోదంతా కూడా జ్ఞానులు అనుకోవటం, అజ్ఞానులు అనుకోవటం, మంచి వాళ్ళు అనుకోవటం, చెడు వాళ్ళు అనుకోవటం, వాళ్ళు మనం అనుకోవటం, మనం వాళ్ళని అనుకోవటం, ఇదంతా కూడా ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః. అందరి కర్మలు కూడా ప్రకృతిలోవి, అంతేగాని పురుషుల్లోవి కావు. ప్రతి ఒక్కడు పురుషుడు ప్లస్ ప్రకృతి స్వభావం కదా. ప్రకృతిలో ఈ కార్యక్రమం జరుగుతోంది కానివ్వండి, ఆత్మస్వరూపమైనటువంటి పురుషుడికి సంబంధమే లేదు. ఇప్పుడు స్వప్నంలో ఏవో బిల్డింగ్లు చూస్తాం, లేకపోతే ఏదో అడవిలోకి వెళ్ళినట్టు చూస్తాం, ఇంకేవో మంచి చూస్తాం, చెడు చూస్తాం. స్వప్నం తనదైన వాడికి ఏమైనా అఫెక్ట్ అవుతుందా? వాళ్ళు ఆ బిల్డింగ్ ఏమైనా ఆడిది అవుతుందా? లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినవాడు అవుతాడా? స్వప్నం ద్రష్టయే కానీ అతను స్వప్నంలోని వాడు కాదు. స్వప్నం అతనిది, ఈ ప్రకృతి మనది. అంతేగాని మనం ప్రకృతిలో వాళ్ళం కాదు. సో ఈ కార్యక్రమాలంతా సృష్టిలో మనకు ఇంద్రియాలకు కనబడే కార్యక్రమాలన్నీ, 14 లోకాల కార్యక్రమాలు అన్నీ కూడా ప్రకృతిలోవి. ఇక ఆత్మ ఎటువంటిది? యః పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. చూడండి, ఎవరైతే ఆత్మను అకర్తగా దర్శిస్తాడో వాడు సరిగ్గా అర్థం చేసుకున్నట్టు. సామాన్యంగా ఎవరైనా మన నుంచి పొగుడతారనుకోండి, ఆహా భగవద్గీత చాలా బాగా చెప్తున్నావయ్యా అన్నాడు అనుకోండి, ఓ సంతోషిస్తాం. ఇంకో ఆయన వచ్చి ఏంటయ్యా ఏదేదో మాటలతో ఏదేదో ఎగ్జాంపుల్స్ అంటావు, శంకరాచార్య అంటావు, నువ్వు అసలు అక్కడ శ్లోకంలో చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి, యు ఆర్ కన్ఫ్యూజింగ్, ఏమయ్యా నేను ఎవరు చెప్పమన్నారు అన్నాడు అనుకోండి, ఎలా ఎంత బాధగా ఉంటుంది. సో కొందరు వల్ల మనకేమైంది? సంతోషం వస్తుంది. కొందరు వల్ల ఏమవుతుంది? మనకు కష్టం అనిపిస్తుంది, నచ్చట్లా. మనం ఆత్మదృష్టికి వచ్చినప్పుడు ఈ బయట కనపడే మనకు నచ్చడం, మనకు నచ్చకపోవడం మీద ఆధారపడనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో, నన్ను దూషించేవారు, నన్ను మెచ్చుకునేవారు, నాకు ప్రియమైన వారు, నాకు అప్రియమైన వారు, అందరిలో కూడా ఆత్మసత్యం కానీ మిగతాదంతా కల్పనే అని, ఏ ఆత్మసత్యం ఏదైతే ఉన్నదో అది అకర్తారం, దానికి కర్తృత్వమే లేదు. అంటే ఏంటి? గుణములకు ఆవల వేయించేసి ఉన్నటువంటి మనం వెతికే పరమాత్మ ఎక్కడున్నారు? మనం చూచేటువంటి సర్వజీవుల్లో ఉన్నారు. ఏ రూపంగా ఉన్నారు? వారి స్వభావాన్ని మనం చూస్తున్నాం. స్వభావం తనదైనటువంటి సాక్షి అయి ఉన్నారు. నాటకంలో మనం ఒక నా పాత్ర చూస్తుంటే ఆ పాత్ర అయ్యాడు అతను, పాత్రకి సంబంధించకుండా అతని వ్యక్తిత్వం ఉండదు. ఒక మన స్నేహితుడు నాటకంలో వేషం వేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ పాత్రగా అయ్యాడు అనుకుంటున్నామా? లేదు, ఇతను హీజ్ మై ఫ్రెండ్, ఊరికే వేషం వేస్తున్నాడు అనుకున్నాం. ఈ ప్రపంచంలో సర్వజీవులు కూడా ఈ గుణములతో ఉండేటువంటి మనకు కనబడేటువంటి మన బుద్ధికి కనబడేదంతా వేషం లాంటిదే. వాస్తవ స్వరూపం ప్రతి ఒక్కరిది ఏదైంది? అఖండమైనటువంటి ఆత్మ అయి ఉన్నది. సర్వులు నేను ఉపాసించే ఆత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అనేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ ఈ నాన్ డిస్ట్రాక్టబుల్ కన్విక్షన్ ఎవరు కలిగి ఉంటారో బుద్ధిలో, ఎవరు సర్వము ఆత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నదిరా, ఐ హావ్ నో డౌట్, ఒకరి వల్ల నాకు సంతోషం వచ్చిందా దుఃఖం వచ్చిందా, అదంతా ప్రకృతిలోది, అదంతా నాటకంలోది. సంతోషం వచ్చినా నాటకమే, దుఃఖం వచ్చినా నాటకమే, అన్ని రూపాలు పరమాత్మ రూపమే అయి ఉన్నది. నా రూపం ఏమై ఉన్నది? నాది పరమాత్మ రూపమే, నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాను. మొట్టమొదటి పరమాత్మ ఎక్కడో ఉన్నాడనుకున్నాం, ఇప్పుడు పరమాత్మ అందరిలో ఉన్నారనుకున్నాం, నెక్స్ట్ స్టేజ్లో అందరుగా ఉన్నారనుకున్నాం, ఆ నెక్స్ట్ స్టేజ్లో నేనుగా ఉన్నది కూడా పరమాత్మే, ఫైనల్ స్టేజ్ అన్ని రూపాలుగా ఉన్నది నేనే. యః పశ్యతి తదాత్మానం, ఆ ఆత్మని దర్శించడం అంటే సర్వము ఆత్మగా దర్శించడం, శివ సందర్శనం అంటే సర్వము శివముగా దర్శించడం, అలాగే నారాయణులు ప్రత్యక్షం అవడం అంటే సర్వము నారాయణంగా అనిపించడం అంతే. భారతీయ తత్వశాస్త్రం ఎక్కడికి తీసుకెళ్తుందంటే నువ్వు ఒక జీవుడే కాదయ్యా, నువ్వు సర్వము నీవైన నీవు, అది ఏమర్చావు, ఐఎమ్ రిమైండింగ్ యూ శృణ్వంతి విశ్వే అని గుర్తు చేస్తాడు. సో ఎవరైతే ఈ కార్యక్రమాలన్నీ ప్రకృతిలోవి డ్రామాలోవి, ప్రకృతి అంటే మూడు గుణాలు ఉంటాయండి, సత్వగుణము రజోగుణము తమోగుణము. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఒక మహనీయుడు ఈ శ్లోకానికి ఒక చిన్న ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు, మధ్వాచార్యుల వారు. ఒక ఆయన ఒక నవల రాస్తున్నాడండి, ఓ రోజు కూర్చుని ఒక నవల రాయటం ప్రారంభించాడు. నవల రాయాలంటే ఏం చేయాలండి, ప్రారంభించే ముందు కథ ముందు ఊహించాలి కదా, కథలో ఏముంటాయి, పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలు వాళ్ళ మధ్యలో ఉండే సంఘటనలు, ఆ అందులో చాలా మంచివాళ్ళు కూడా ఉంటారా, రోగుడు చాలా మంచివాడు కొంతమంది ఉంటాడు, దుర్మార్గులు కూడా ఉంటారా, కన్నింగ్ ఫెలోస్ కూడా ఉంటారా, నీచులు కూడా ఉంటారా, అమాయకులు కూడా ఉంటారా, తెలుగులో వాళ్ళు కూడా ఉంటారా, ఇతను రాయబోయే నాటకంలో ఈ పాత్రలన్నీ వాళ్ళ గుణాలతో కల్పించి ఒక కథ రాయటం ప్రారంభించి ఈ నవల రాస్తున్నాడు. ఆ నవల రాసేటప్పుడు ఏ విధంగా ఆ అన్ని గుణములు కలవారు పొందుతున్నారో అదేవిధంగా గుణములకు సంబంధం లేకుండా మనం జగత్తు అనే రచనను మనకు మనమే రచించుకుని చూస్తున్నాం. సో ఇందులో సత్వగుణము రజోగుణము తమోగుణము కథలోని విశేషాలు లాంటిది. కథలోని ఇప్పుడు ఇద్దరున్నారు, కథ రచించిన ఆయన, కథ రచించిన ఆయన కథలో ఉన్నాడా, కథలోని గుణాలకు ఏమైనా ఆయనకి సంబంధం ఉందా. కథలో ఒక విలన్ ఉన్నాడు అనుకో, ఆ విలన్ పరమ దుర్మార్గుడు, స్త్రీలను కూడా బాధిస్తూ ఉంటాడు, ఆ రచయిత అండి ఇంత దుర్మార్గుడు అండి అంటామా, ఎందుకని రచయిత రచించాడు కానీ పాత్ర అవలా, ఆయన రచన మాత్రమే పాత్ర. పాత్ర ఆ రచించిన ఆయనకి మంచివాడు కాదు, చెడువాడు కాదు, సత్వము లేదు, తమోగుణము లేదు, రజోగుణము లేదు, ఈ మూడు గుణాలు లేనిదే కథ లేదు. ఈ మూడు గుణాలు రాసిన ఆయనకి ఈ కథతో సంబంధం లేదు. ఆత్మ ఎటువంటిది, ఈ మూడు గుణములతో జగత్ అనే రచన రచించుకుని ఆస్వాదించే తత్వం. కనుక మనం అందరిలో చూస్తున్న ఆత్మకి గుణములకు సంబంధం లేదు అన్న దృష్టితో ఎవరు చూస్తారో వారు క్రమక్రమంగా ఆత్మ సందర్శనం చేస్తారు. అటువంటి వాళ్ళు సృష్టిలోకి కర్మల్ని బట్టి రారు, అవతారమూర్తులై వస్తారు, లోకం కోసం వస్తారు. ప్రకృతి చైవచ కర్మాణి క్రియమాణాన్ని సర్వశ అందరి యొక్క స్టార్టింగ్ ఫ్రమ్ విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు, ఈ సృష్టికర్త, ఇంద్రుడు, వీళ్ళందరివి కూడా ప్రకృతిలోవే. ఎపశ్యతి తథా ఆత్మానం అకర్తారం, ఆత్మను అకర్తగా ఎవరు దర్శిస్తారో సపశ్యతి. అదే అండి జ్ఞానం అంటే. జ్ఞాన షట్కంలో మనకు ఆత్మను, మనం ఉపాసించే ఆత్మ అకర్త అని అవగాహన చేసుకుని ఇప్పుడు ఈ జగన్నాటక ప్రకృతిని ప్రకృతిగా చూస్తాం అన్నమాట. యథా భూత పృథగ్భావం ఏకత్వం అనుపశ్యతి. భూత పృథక్, మనకు దృశ్యంలో అనేక మంది జీవులు కనిపిస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా మనకు ప్రియమైన వాళ్ళు, మనం ప్రియమైన వాళ్ళు, అలాగే మనకు అప్రియమైన వాళ్ళు, మనకు మనం అంటే అప్రియమైన వాళ్ళు, ఇలా రకరకాలుగా కనిపిస్తున్నారు కదండి, అనేకంగా కనిపి